సర్వసంగ చెప్పాడు, వృక్షం కోసం తెలివి వాళ్ళు ప్రయత్నం చేస్తారండి. అలా మోక్షం కోసం ప్రయత్నం చేయడం అంటే తెలివిని ఎలా కొలుస్తారండి? మోక్షానికి కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మోక్షాన్ని కోరుతున్నారంటే మీరు సుఖంగా లేరు. కోతను ఏమంటే తెలివి వాళ్ళందరూ మోక్షాన్ని కోరుతారనుకోండి, ఆ విషయం అతను నిజంగా మోక్షాన్ని ఎందుకు కోరుకోవాలి? నేను కాని మీరు కాని మనం మన బుద్ధికి ఎక్కువ పని చెప్పాలన్నమాట. ఇంచేది బుద్ధికి ఎక్కువ పని చెప్పాలంటే ఇంద్రియాలు శరీరం కంటే, ఇంద్రియాల కంటే, మనస్సు కంటే బుద్ధి అతి సామీప్యంగా ఉందని ఆత్మ. మన ఇంద్రియాల కంటే, మన శరీరం కంటే, మన మనస్సు కంటే, మన అహంకారం కంటే ఆత్మకు బహు దగ్గరలో ఉన్నది మన బుద్ధి. దాన్ని మనం దాని సామర్థ్యానికి అలవాటు చేసేయాలి బుద్ధి. దాని సామర్థ్యానికి అలవాటు చేసేయటం వల్ల మనకు వస్తూ ఉండటం. ఒకటి అనుకరణ, రెండు సోమర్థం. దీనివల్ల మనం పతనం అవుతాం. ఒకటి అనుకరణ, రెండు సోమర్థం. తెలివి గల వాళ్ళందరూ మోక్షాన్ని ప్రయత్నం చేస్తారు. అసలు మోక్షానికి ఎందుకు ప్రయత్నం చేయాలి అంటే, మీరు మోక్షానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సుఖంగా లేరన్నారు. మోక్షం అంటే ఏంటంటే విడుదల. దేంట్లోంచి విడుదల? బట్టల్లోంచి విడుదల, శరీరంలోంచి విడుదల. మోక్షం అనే శబ్దానికి అర్థం ఏంటంటే విడుదల. మనం శబ్దానికి ఒక శబ్దం మాట్లాడేప్పుడు దాని అర్థం తెలుసుకుని మాట్లాడు. కాళిదాస ఏమన్నా అంటే శివుడు శబ్దం అయితే పార్వతీదేవి అర్థం. శబ్దానికి అర్థానికి ఎటువంటి భర్తకి భార్యకి ఎటువంటి సంబంధంలో, శబ్దానికి అర్థానికి ఎటువంటి సంబంధం ఉందని కాళిదాస చెప్పాడు. భర్తకి భార్యకి ఎటువంటి సంబంధం ఉందో, శబ్దానికి అర్థానికి అటువంటి సంబంధం ఉందని కాళిదాస చెప్పాడు. మనం మాట్లాడే ప్రతి శబ్దానికి అర్థం అయితే ఆ శబ్దానికి అర్థం తెలుసుకుని మనం శబ్దాన్ని ప్రయోగించాం. చాలా మాటలు ఆ మాటలకు అర్థం ఏంటో తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. మోక్షం అంటే మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మోక్షం అంటే విడుదల అని అర్థం. శబ్దానికి అర్థం విడుదల అని అర్థం. దేంట్లోంచి విడుదల? చాలా మంది ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవటం, వైకుంఠానికి కైలాసానికి వెళ్ళటం మోక్షం అనుకుంటున్నారు. అది కాదు, అది కాదు. ఎక్కడికి వెళ్ళిపోవటం అది కాదు. మీరు మీరు మరణించిన తర్వాత ఎక్కడికో మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్తారని చెప్పడానికి చెప్పి మీ ఆదివారం ఇక్కడ రావక్కర్లేదు. మీరు పుస్తకాలు చదువుకోవచ్చు, మీరు దేవకుండదు. వైకుంఠంలోకి వెళ్తే విష్ణు దగ్గర అలా కూర్చుంటారు. ఇప్పుడు కైలాసానికి వెళ్తే శివుడి దగ్గర అలా కూర్చుంటారు. అలా ఎంచేది కూర్చుంటారు. మోక్షం అనే శబ్దానికి అర్థం విడుదల. దేంట్లో నుంచి విడుదల? అజ్ఞానంలోంచి విడుదల. ఇప్పుడు అజ్ఞానంలోంచి విడుదల మనం పొందకపోతే మరణించిన తర్వాత ఎలా పొందుతాం? మాస్టర్ చెప్పిన ఇడికి పాఠం రాకపోతే సొంతంగా చదువుకుంటే ఇంకెలా వస్తుంది? మాస్టర్ చెప్పినా ఇడికి ఒక అబ్బాయికి పాఠం రావటం అనుకున్నారు, సొంతంగా చదువుకుంటే అసలు రాదు ఇంకా. అంటే విడుదల అని అర్థం. దేంట్లోంచి విడుదల? అజ్ఞానంలోంచి విడుదల. అజ్ఞానం ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఎలా ఉంది? అహంకారం లోపంలో. దాంట్లోంచి విడుదల పొందటం మోక్ష సన్యాస యోగం అని చెప్పారు. మీ మోక్షానికి కూడా సన్యాసం, బట్టలకు సన్యాసం ఇవ్వటం కాదు, మీ ఇంటికి సన్యాసం ఇవ్వటం కాదు, ఊరికి సన్యాసం ఇవ్వటం కాదు, అసలు మోక్షానికి సన్యాసించేమన్నాడు కృష్ణ. ఏంటండి ఆయన ఆయన చివరి అజ్ఞానం ఏం చెప్పంటే మోక్షానికి సన్యాసించేవే అన్నాడు. విడుదలైన సమస్య వస్తుంది. అలా వింటే కదా భర్తగా మీ చేతిలో పెట్టానుకున్నది మీ కళ్ళకు కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక రంగంలో నేను మీకు చేసి సహాయం మీ బుద్ధి కన్నా నా మాటలు మీకు అక్కర్లేదు. ప్రతి ఆదివారం వచ్చి చూశాడు నేను చెప్తున్న ఉద్దేశం. ఇంక మాటలకు అందనం వస్తువుని మాటల్లో చెప్పవలసి వస్తుంది. ఆలోచనలకు అందని వస్తువుని ఆలోచనలో బిగించవలసి వస్తుంది. అంటే శివుడు దక్షిణామూర్తి అవతారం ఇచ్చినప్పుడు మాటలతో చెప్పడం నాకే సాధ్యం కాదని ఆయన చెప్పి మనం వహిస్తే మనకు ఎలా సాధ్యం అనుకుంటాం. ఇది అంటుకుంది వేళ. ఇప్పుడు రేపు ఆదిపోవచ్చు అని అనుకుంటాం అనుకుంటాం. ఈ వేళ వారం ఆదివారం, రేపు మధ్యాహ్నం లోపల మనకు మరణం వస్తుందని ఎవరైనా చెబుతారనుకోండి, ఇవాళ మనకు భోగం మీద ఉంటుందో దృష్టి. ఇవాళ ఆదివారం, రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటల లోపల మీకు మరణం వస్తుందని మంత్రుడు ఎవరైనా ఈశ్వరుడు చెబుతాడు, ఇప్పుడు మన దృష్టి భోగం మీద ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం? ఇంకో 100 సంవత్సరాలు బతుకుతాం, బతుకుతాం కదా, ఎప్పుడు తర్వాత చూసుకోవచ్చు, తర్వాత చూసుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకో 100 సంవత్సరాలు జీవిస్తాం, తర్వాత చూసుకోవచ్చు, తర్వాత చూసుకోవచ్చు అనిపిస్తుంది. ఏంటి ఆ అజ్ఞానంలోంచి బయటపడిన విషయం తర్వాత చూసుకోవచ్చు అనిపిస్తుంది. నువ్వు అంటుకుంటే మటుకు వెంటనే ఆడిపేస్తాం. కానీ అజ్ఞానంతో కాలిపోతున్నాడు, ఆడ కాలిపోతుంటే మటుకు తర్వాత చూసుకోవచ్చు, తర్వాత చూసుకోవచ్చు అనిపిస్తుంది. అందరికీ రేపు మరణం వచ్చేస్తున్నాను చెబుతాడు అనుకోండి ఈశ్వరుడు, ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం, మనందరికీ రేపు మరణం వస్తుందని చెప్తాడు అనుకోండి, అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? వీళ్ళు జిలేబీ తిన్నా జిమ్మి తిన్నా ఆలోచిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, వీళ్ళు ఎవరికైనా రేపే మరణం వచ్చేస్తుంది ఈశ్వరుడు చెబుతా అనుకోండి, వీళ్ళు జిలేబీ జిలేబీ మీదకి జిమ్మి మీదకి మీ బోధం మీదకి మీ మనసు తెలిసిన ఎవరి మనసు ఆలోచించి మరణం మీ కావ్యం తెలిసినప్పుడు మీ మనసు వెంటనే ప్రకృతి విషయాల మీద ఆగిపోతుంది. అప్పుడు మీరేమో సాధన చేయక్కర్లేకుండా ఆగిపోతాం కారణం ఏమిటి? అజ్ఞానం ఉంటే అందులోంచి విడుదల, అజ్ఞానం ఉంటే అందులోంచి విడుదల కోసం ప్రయత్నం చేయటం న్యాయం. అది లేదని తెలిసిన వాడికి ఇంకా అందులోంచి విడుదల ఏంటి? కొంచెం కూడా సంబంధం, కొంచెం వయసు కూడా సంబంధం. నువ్వు కుండ తయారు చేస్తున్నావు, ఆ కుండ అక్కడ పెడుతున్నాం, అందులో నీళ్లు పోస్తాం కుండని, ఆ నీళ్ళలో మనకు ఆకాశం కనిపిస్తుంది. అంటే కుండ తయారు చేయక ముందు ఆకాశం లేదా? జాగ్రత్తగా ఒక కుండ తయారు చేస్తాం, ఆ కుండను నీళ్లు పోస్తాం, నీళ్లు పోసినప్పుడు కుండలో మనకేం కనిపిస్తుంది? ఆకాశం కనిపిస్తుంది. అంటే కుండ తయారు చేయక ముందు ఆకాశం లేదా? సంవత్సరం ఆరు నెలలు వారి కొండ పోతుంది, అదే కొండ పోయినప్పుడు ఆకాశం కూడా పోతుంది. కొన్ని కొండ తయారయ్యేటప్పుడు ఆకాశం లేదా? కొండ పుట్టక ముందు ఆకాశం ఉంది, కొండ తయారయ్యేటప్పుడు ఆకాశం ఉంది, కొండ ఉన్నప్పుడు ఆకాశం ఉంది, కొండ బద్దలైన తర్వాత కూడా ఆకాశం. అది కొండకి ఆకాశానికి ఎట్టి సంబంధం లేదు, అలాగే దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధం. దేహం పుట్టక ముందు ఆత్మ ఉంది, దేహం తయారయ్యేటప్పుడు ఆత్మ ఉంది, దేహం ఉన్నప్పుడు ఆత్మ ఉంది, దేహం నశించిన తర్వాత ఆత్మ. ఇయాలు వెనక్కి లాక్కోండి, మనసును ముంగండి, ఇంద్రియాలను ముంగండి, అభ్యాసం చేయండి, వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ గీతలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు భగవంతుడు. మనసును మూసేయమని, అహంకారాన్ని మూసేయమని, ఇంద్రియాలను మూసేయమని, అభ్యాసం చేయమని, వైరాగ్యం చేయమని. సుఖం బయట ఉందని భ్రాంతి పడుతుంది, భ్రాంతి పడటం వల్ల ఇంద్రియాలు అక్కడికి వెళ్తుంది, లేదా ఇంద్రియాలు వెళ్ళాలి. మీకు భ్రాంతి ఉన్నంత కాలం మీరు ఎంత సాధన చేసిన ఇంద్రియాలను జయించలేరు. పడుతున్నంత కాలం మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, యోగాలు చేసినా, తపస్సులు చేసినా, మీ మనస్సు భ్రాంతి పడుతున్నంత కాలం మీ మనస్సు లోపల సమాలో మనస్సు కనిపిస్తాను, అది లోపలికి ఎలా వస్తుంది? అసలు ఫలానా చోట సుఖం ఉందని మీకు మీ మనసుకు మీ మనసు మీ మనసుతో చూస్తున్నారు. మీరు మీ మనసు లోపలికి ఎలా వెళుతుంది? మీ మనసు మీ మనసుకు అక్కడ సుఖం కనిపిస్తుంది. ఈ మెత్తవేదంతా చెప్పి మీ మనసును లోపల పంపించుకుంటే ఎలా కదా? మీ మనసు ఎలా వెళుతుంది? ఎదురుకుండా కనిపించేటప్పుడు ఇప్పుడు దూడకు ఎదురుకుండా పచ్చగడ్డి కనిపిస్తుంది, దాన్ని కళ్ళు మూసేస్తే మరి దాని మనసు పచ్చగడ్డ మీద వెళ్ళడం మానుతుంది? మన మనస్సులో భయం ఉంటే ప్రపంచం అంతా భయంగా కనిపిస్తున్నాడు, మన మనసులో కామం ఉంటే ప్రపంచం అంతా కామంగా కనిపిస్తుంది, మన మనసులో కోపం ఉంటే ప్రపంచం అంతా కోపంగా కనిపిస్తుంది, మన మనసులో స్వార్థం ఉంటే ప్రపంచం అంతా స్వార్థంగా కనిపిస్తుంది. మీ మనస్సులో లేనిది మీరు లోకంలో చూడలేరు. కళ్ళకి లోకంలో కనిపిస్తున్నప్పటికీ మీ మనస్సు కనిపిస్తున్నప్పటికీ అది మీ మనస్సులో ఉన్నది, మీ మనస్సులో లేనిది లోకంలో మీకు కనపడదు. మీ మనస్సులో ఉన్న భయం అక్కడ కనిపిస్తాం అంటే అక్కడ భయం భయం లేదు, అక్కడ మీ మనస్సులో ఉన్నది అక్కడ కనిపిస్తాం. నన్ను అందరూ ద్వేషిస్తున్నారని మీరు అనుకుంటారు, మీ మనసులో ఉన్న ద్వేషం అక్కడ కనిపిస్తాడు. సుఖం కానీ మనస్సుతో అనిపించే సుఖం కానీ వాడిని బుద్ధితో అనిపించే సుఖం కానీ మీకు సుఖం ఏదో కొంత అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ సుఖాన్ని? ఆ సుఖం మన సుఖం అనిపిస్తున్నాడు, అది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు జిన్ అంటే చాలా ఇష్టం, జిన్ అంటే ఇష్టం, మీకు జిన్ అంటే బాగా ఇష్టం అనుకోండి, జిన్ కనుక మీకు సుఖాన్ని ఇచ్చే శక్తి ఉంటే, జిన్ని మీరు సంతోషాన్ని ఇచ్చే శక్తి ఉంటే, నేను జిన్ని తిన్నప్పుడు నాకు సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వాలి, దానికి ఆ గుణం ఉంటే, నిజంగా దానికి సుఖాన్ని ఇచ్చే శక్తి ఉంటే, నేను జిన్ని తిన్నప్పుడు కూడా మీరు అనుభవించే సుఖం నేను కూడా అనుభవించాలి అనుకున్నది. ఇది జిన్ను తినటం వల్ల నాకు ఈ సుఖం వస్తామని నీకు అనిపిస్తుంది, జిన్ను తినటం రావడం లేదు. ఆ జిన్ను తినే అరగంట పది నిమిషాలు మీ మనస్సు ఆత్మీయతకు ప్రయాణం చేస్తాను, ఆ ఆత్మకు సంబంధించిన సుఖాన్ని అది పొంది నాకు జిన్ను తినటంలో సుఖం వచ్చినట్టు అనుకుంటున్నారు, అప్పుడు కూడా మీరు పొందిన ఆత్మసుఖం. ఏ భోగాన్ని అనిపించినప్పటికీ మీరు పొందేది ఆత్మసుఖం, ఏ ఇంద్రియంతో అనిపించండి మీరు భోగాన్ని, అప్పుడు ఆత్మసుఖం వస్తుంది. ఇక్కడ ఇంత జాతక పరిశీలించి ఆలోచించుకోండి, ఇవాళ పెద్ద పండుగ రోజు సంక్రాంతి, ప్రతి సంవత్సరం మనకు 14వ తేదీన వస్తుంది సంక్రాంతి, ఈ సంవత్సరం 15వ తేదీన వచ్చింది, ఇలా 80 సంవత్సరాలు 15వ తేదీన వస్తుంది, ఇంకా 14వ తేదీన సంక్రాంతి రాదు, తర్వాత 80 సంవత్సరాలు తర్వాత ఈ లోపల అందరం జారిపోతాం ఇక్కడ ఉన్నవాళ్ళం, తర్వాత చూడండి మళ్ళీ 80 సంవత్సరాల అనంతరం మళ్ళీ 16వ తేదీకి మారిపోతుంది సంక్రాంతి, ఇలా 80 సంవత్సరాలకు 80 సంవత్సరాలకు డేట్ మారిపోతాం. ఏమి ఇంకా 16వ తేదీ మనం చూడం. ఆ భోగం అనిపించేటప్పుడు తన మనస్సు అంతర్ముఖం అయింది, ఆత్మలకి లయం అవుతాం, ఆత్మ సన్నిహితం అవుతుంది, ఆత్మ సుఖాన్ని అది పొంది నేను సుఖంగా ఉన్నాను. ఈ భోగం వల్ల ఈ సుఖం వచ్చినవాడు అది కాదు. ఈ జాగ్రత్తకి ఈవేళ సాయంత్రం మీరు ఒక విషయం ఆలోచించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించండి, ఏమిటంటే మీ కోరిక వచ్చిందనుకోండి, కోరిక రాకముందు మీరు ఏ పరిస్థితి ఉన్నారో, కోరిక నెరవేరిన తర్వాత కోరిక ఎంతసేపు అయితే ఉందో మీ మనసు అటు ఇటు కదులుతాను, మీ కోరిక నెరవేరిపోయింది అనుకోండి, కోరిక నెరవేరకముందు ఏ స్థితిలో ఉన్నారో మీరు కోరిక నెరవేరిన తర్వాత ఆ స్థితిలో ఉంటారు. మీకు ఇప్పుడు సినిమా, మీకేమి సంకల్పం లేదు, ఇప్పుడు సినిమా చూడాలని సంకల్పం వచ్చింది, సినిమాకి వెళ్ళిపోవాలి, చూసేయాలి సినిమా. మరి ఇంటికి వచ్చేసిన తర్వాత సినిమా చూడకముందు ఎలా ఉన్నారో చూసి వచ్చాక అలా అయిపోతారు. మధ్యలో రోగం వచ్చింది, రోగం వచ్చా, రోగం పోయినప్పుడు ఏమవుతుంది, రోగం పోయిన తర్వాత కొత్త పద్ధతి వచ్చేది, మీ కొత్త శరీరాలు వచ్చేవి. రోగం మధ్యలో రోగం వచ్చింది కాబట్టి మందు వాడటం వల్ల మీకు ఆ రోగం పోతే, రోగం రాకముందు మీరు ఎలా ఉన్నారు, రోగం పోయిన తర్వాత మీరు ఎలాగే ఉంటారు, మనుషులు ఏం మారు, ఎలాగే ఉంటారు మనుషులు. రోగం రాకముందు మీరు ఎలా ఉన్నారో, రోగం పోయిన తర్వాత రోగం రాకముందు ఉన్న స్థితి మళ్ళీ వస్తుంది అది. అందుకని రోగం పోయిన తర్వాత మీకు కొత్త స్థితి ఏమి రాదు. ఒక పక్క ఊరిగిపోయి ఆలోచించకూడదు. మనకు మెదడు ఇక్కడ ఉంటుంది, మెదడు తలలో మెదడు ఉంటుంది. ఈ మెదడులో ఎడం వైపు పనిచేసే వాళ్ళకేమో కొన్ని బాగా పనిచేసే వాళ్ళకి కొంచెం లౌక్యం ఉంటుంది, లెక్కలు అవి బాగా వస్తాయి, కొంచెం లౌక్యంగా మాట్లాడుతూ ఉంటారు, కొంచెం ప్రాపంచిక సంబంధించినటువంటి తెలివి ఎక్కువ ఉంటుంది ఈ మెదడులో, ఈ ఎడం వైపు పనిచేసేవాళ్ళు మెదడు. ఇప్పుడు చూడండి, దోళ్లకు పురుగు వచ్చినప్పుడు కంటే మనుషులకు పురుగు వచ్చినప్పుడు ఎక్కువ కష్టపడతారు. దోళ్లకు పురుగు వస్తుంది అనుకోండి, దోళ్లకు పురుగు వచ్చినప్పుడు అంటే కష్టపడవచ్చు, మనుషులకు పురుగు వచ్చినప్పుడు ఎక్కువ కష్టపడతారు. కారణం ఏంటి, తలకాయ మంది కొంచెం మెదడు పెద్ద, తలకాయ పెద్ద. ఇప్పుడు ఏనుగు చూడండి, పెద్ద జంతువు చిన్న మెదడు. మనకేంటండి, మన శరీరం ఏనుగుతో పోల్చుకుంటే మన శరీరం బాగా చిన్నది, ఏనుగు మెదడు కంటే మంది పెద్ద. మనుషుల కంటే ఇప్పుడు మనుషులకు పురుగులు కష్టం అవుతాయి కొంచెం, జంతువులకు తీరుతుంది. జంతువులకు పురుగు మరి హాస్పిటల్కి వెళ్తున్నాను పాపం. ఇక ఎడం వైపు భాగం పనిచేసే వాళ్ళు కొంచెం ప్రాపంచిక స్థితి ఉంటుంది, ప్రాపంచికమైనటువంటి మనుషులు మనస్తత్వాలు ఎక్కువ ఉంటుంది. ఈ మెదడులో కుడి వైపు పనిచేసే వాళ్ళకి ఆర్ట్స్ సైడు కొంచెం ఈ భక్తి మార్గం కొంచెం ఇతరమైనటువంటి ఈ పారమార్థిక చెంత ఈ కుడి వైపు పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ మెదడులో రెండు భాగాలు ఉన్నాయి కదా, ఈ రెండు జాగ్రత్తగా సమానంగా పనిచేసుకునేది మనకి. మీరు ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చోండి, వీళ్ళందరూ మీరందరూ కూర్చున్నారు కదా, మీ మైండ్ మీ మెదడు ఏది ఏ వైపు బాగా పనిచేస్తాం మీరు చూసుకోండి, మీకు తెలుస్తాం బాగా పనిచేస్తుందో ఎడం వైపు బాగా పనిచేస్తాం చూసుకోండి. ప్రతి మనిషికి పనిచేస్తే ఎడం వైపు బాగా పనిచేస్తాం, లేదా కుడి వైపు బాగా పనిచేస్తాం. ఈ మెదడు రెండు వైపులా బాగా పనిచేయటం మనం చూసి నేర్చుకోవాలి. కుడి వైపు బాగా పనిచేస్తాం, లేదా ఎడం వైపు బాగా పనిచేస్తాం. కానీ సర్వసాధారణంగా నూటికి ఒక్కరు కూడా ఉండడం, రెండు వైపులు బాగా పనిచేసేవాడు, ఏదో ఒకవైపు పనిచేస్తాం. చూసుకుంటే ఈ పక్కనే ముద్దు పారిపోయినట్టుంటుంది ఒక పక్కన, మీకు మీ జాతకు సార్ మీకు ఎందుకు నేను ఆఫ్ చేస్తాను మీరు ఆలోచించుకోండి. మెదడులో ఒకవైపు మీకు కొంచెం చురుగ్గా ఉన్నట్టుంటుంది, ఇంకోవైపు ముద్దు పారిపోయిన పని ఉండదు, దానికి పని చేయదు, కొన్ని ముద్దు పారిపోయినట్టుంది. ఇంట్లో మనం వాడిన వస్తువును చూడండి, ఒక వస్తువును వాడుతూ ఉంటాం, ఒక వస్తువును వాడడం ఇంట్లో వాడడం, ఒక వస్తువును వాడుతూ ఉంటాం, ఒక వస్తువును వాడకుండా ఒక పక్కన పడేస్తాం. అలాగే మెదడులో కూడా వాడిన భాగం అలా ముద్దు పారిపోయినట్టు ఉంటాయి. అయితే ఈ మెదడును కూడా మనసే సృష్టించాం, ఈ మెదడును కూడా, ఇందులో ఉన్న మెదడును కూడా మనసే సృష్టించాం. ఇదే ముఖ్యం అనుకుంటున్నారు, ఈ మెదడే ముఖ్యం అనుకుంటున్నారు. కానీ మెదడు ఫైనల్ కాదు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు, హైకోర్టు జడ్జిమెంటే మెదడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. నా భగవాన్ తత్వం ఈ ఒక్క మాట మీరు ఇంటి ఇంటి వినక్కలేదు, పుస్తకాలు చదవాలి. నేననే తలం పేరు అహంకారం, నేననేది ఆత్మ. నేను అనుకోకుండా ఎవరైనా ఉన్నామను, నేననే తరం పొందండి, నేనుంది. సాధారణంగా ఏంటి, భగవాన్ టీచింగ్ వచ్చే కన్ఫ్యూజన్ ఇదే. ఆత్మకి నేననే ఆత్మకి తలంపు ఉంది, తలంపు నేననే తలంపు వస్తుంది కదా అహంకారం. మనలో నేననే తలంపు లేని వాళ్ళు ఎక్కడ ఎవరన్నా ఉన్నారు చూడం, అయితే అక్కడ నేనుంటే తలంపు ఉండదు కదా. నేను వేరు, నేననే తలంపు వేరు, మన అందరం నేననే తలంపులో ఉన్నాం, కానీ ఇంకా నేనుకు వెళ్ళలేదు మనం. ఈ విషయం మీకు అర్థమైతే భగవాన్ టీచింగ్ అంటారు. తలంపులు వచ్చినా, పారమార్థిక తలంపులు వచ్చినా, తలంపులు మీకు మెదడులో విజృంభిస్తాను కానీ హృదయంలోంచి వస్తాను. కళ్ళతో కాదు మీరు చూడవలసింది, జ్ఞానమే అర్థం కలుగుతుంది. ఈ కళ్ళతో ఏం కనపడదు, ఎంత పండితుడికి కూడా అర్థం అవుతుంది. నాలుగు వేదాలు చదువుకున్న పండితుడికి కూడా అది ఏది జ్ఞానం అర్థం అవుతుంది. ఇంకా ఒక మాయ దారి అవుతుంది, అడుగు చేస్తారు భగవాన్ దగ్గర. భగవాన్ ఏమన్నారంటే మీరు భోజనం చేశారని, ఏమి అడిగారండి భగవాన్, మీరు భోజనం చేశారన్నారు. అతను చేస్తే చేశానని చెప్పొచ్చు, చేయకపోతే చేయలేదని చెప్పొచ్చు. మరి చదువుకున్నాడు కదా, చదువు ఊరుకునేవారు కదా. నేను భోజనం చేశాను చేయలేదు అంత తెలియకుండా మీరు ఉన్నారని అడిగాడు. అంటే మీరు జ్ఞానం అంటున్నారు కదా అందరూ, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. వాడు బాగా చదువుకున్నవాడు, వాడికి కూడా మాయ దారి అవటం లేదు. ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి. వాడు నాలుగు వేదాలు చదువుకున్నాడు, ఆడ బుర్రలు ఎలా ఉంటాయి, మన బుర్రలు ఎలా ఉంటాయి, మన బుర్రలు తుప్పెట్టేసి మనం ఉన్నాయి. ఇప్పుడు వాడితే కదా మన బుర్రలను, అసలు మనం ఎంతసేపు నోరుని వాడుతున్నాం కానీ బుర్రలను ఎక్కడ వాడుతున్నాం. మన ఇంద్రియాల్లో ఏం వాడకుండా వదిలేసి దాని బుద్ధిని ఏం కాళ్ళు చేతులు వాడుకుంటున్నాం, కళ్ళు వాడుకుంటున్నాం, చెవులు వాడుకుంటున్నాం, నోరు అన్ని ఇంద్రియాలు వాడుకుంటున్నాం కానీ వాడకుండా వదిలేసి బుద్ధి ఒకదా. ఆ బుద్ధిని మటుకు ఎవరు ఉపయోగించుకుంటారు? ఆత్మకి దగ్గరగా ఉన్నది అడుగుతుంది. ఆత్మకి సన్నిహితంగా ఉన్నదాన్ని వదిలేసి వాడుకోవడం, ఆత్మకు దూరంగా వాడటం చేసుకోండి. మీకు మంచి లాభం వస్తుంది, నేను చేసి మీకు సంతోషంగా ఉంటుంది కానీ మీరు ఆలోచించినంటే మీకు బాధ కలుగుతాను చెప్పాలి. బుద్ధికి పని చెప్పడం మానేశమ్మా. అది బుద్ధికి పని చెప్పాలి కాబట్టి ఆలోచించడం చిరాగ్గా ఉంటాం. లోకం అంతా ఈ పిచ్చలోనే ఉంది, ఆ పండితులే కదా లోకం అంతా ఈ పిచ్చలో ఉంది, మన జిమ్మూరే కదా లోకం అంతా, మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ పిచ్చలో ఉన్నాయి. మన దేశంలో బాగా డబ్బు గడించి కొంచెం డబ్బు పైకి వచ్చిన వాళ్ళు పంజాబ్ రాష్ట్రం, చదువుల్లో పైకి వచ్చిన వాళ్ళు కేరళ రాష్ట్రం, కానీ వాళ్ళు కూడా ఈ పిచ్చలో ఉన్నారు. ఏ పిచ్చ జ్ఞానం అంటే ఇప్పుడు ఈ వేల పండితులు అడిగిన పిచ్చలో ఉన్నారు. ఇదే కదా జ్ఞానం అంటే నేను భోజనం చేశాను లేదని చెబుతే వాడు దేవుడు అనుకునే వీళ్ళు అనుకుంటున్నారు. మీకు ఎంతమంది పిల్లలు, పది మంది పిల్లలు అండి, ఆయన చెబుతాడు అనుకోండి వాడు నిజంగా అయితే వాడు జ్ఞానం అనుకుంటున్నాడు. అదే పొరపాటు. మీరు రేపు మీరు మరణించే రోజు చెబుతాడు అనుకోండి అక్కడ, అది జ్ఞానం అనుకుంటున్నాడు. అంతమంది జ్ఞానం కాదది. ఏది జ్ఞానమో తెలియనంత చాలా చిన్న స్థితిలో మన మనసులు చాలా చిన్నాయి, మన ఆత్మలు చాలా చిన్నాయి. ఈ చిన్న మనసులో పెద్ద ఆత్మ ఎలా పడుతుంది చెప్పండి? మీ దేహం నాకు కనిపిస్తుంది కానీ మీలో నా ఆత్మ నాకు కనిపించకండి, అది లేదని అర్థం. ఇప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టకపోతే దేవుడు నాకు ఇటు కొబ్బరికాయ కొట్టలేదని అనుకుంటాడా? ఇప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టలేదనుకోండి, నా దేవుడు నాకు ఇటు కొబ్బరికాయ కొట్టలేదు అనుకుంటాడు? నిజంగా అనుకుంటాడు దేవుడా? భగవద్గీత ఏం చెప్పాడు? నాకు ఏం అక్కర్లేదు, మీరు పవిత్రమైన ప్రేమతోడు మంచినీళ్ళు ఇవ్వకుండా చాలని చెప్పాడు. పుష్పం ఇవ్వండి చాలండి. అంటే ఏమిటి, నేను భోజనం చేశాను లేదని మీకు తెలియదా? తమస్సం అంటే జ్ఞానం, జ్ఞానం చెప్పుకుంటున్నారా? మీరు నేను భోజనం చేశారో లేదని అడుగుతున్నారా? అంటే నేను భోజనం చేశానో లేదో కూడా మీకు తెలియదు అనమాట. ప్రశ్న అర్థమైందండి మీకు. లోకం అందరూ ఇదే పెట్టాను, ఆయన నాలుగు వేదాలు చదువుకున్నాడు, మనం చదువుకోలేదు అనుకున్నాను చెప్పాడు. నువ్వు భోజనం చేశావో లేదో చెప్తే నేను జ్ఞానం అవుతాను అన్నాడు. నువ్వు భోజనం చేశావంటే చేశానని చెబుతాను అనుకో మాట, చేయకపోతే చేయలేదని చెబుతాను, అంత మాత్రం కానీ నేను జ్ఞానం అవుతానని చెప్తాను. సంబంధం లేదన్నది. నువ్వు భోజనం చేయలేదు లేదా చేయలేదని చెబుతాను, నువ్వు చేసావు చేశానని చెబుతాను, అది నేను జ్ఞానం అయిపోతాను. నా స్వరూపం నాకు తెలియదు అనుకో, నువ్వు భోజనం చేసావు లేదో చెబుతాను అనుకో, నేను జ్ఞానం అవుతాను. అది ఎలా, నా జ్ఞానాన్ని ఎలా కొలుస్తావు నువ్వు? మీరందరూ అభివృద్ధిలోకి రావాలని, మీరందరూ క్షేమంగా ఉండాలని, నేను ఎక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్ళి లేక అరుణాచలం వెళ్ళిపోయో కాశీ వెళ్ళిపోయో మనసులో ఒక్కసారి పూర్తిగా స్మరిస్తాను అనుకుంటున్నా. నా భావం మీకు ఎక్కువ ఉపకారం ఇది, భావాన్ని కూడా చెప్తాను. మీ కళ్ళ కనపడింది ప్రతిదీ లేదనుకుంటున్నారు మీరు. మీ కళ్ళకి కనపడింది, చెవులకి వినపడింది ప్రతిదీ లేదనుకుంటున్నారు. అడిగిన అధ్యాయంలో భగవంతుడు చెబుతాడు, శరీరం పడిపోయిన తర్వాత ప్రాణి వెళ్ళేటప్పుడు ఆ జీవుడు వెళ్ళేటప్పుడు కూడా జ్ఞాని కనిపిస్తాం. ఇతర లోకాలకు కూడా వెళ్ళదు, ఇతర లోకాలు ఉండొచ్చు, ఇతర లోకాలకు కూడా వెళ్ళదు. మరణించిది ఎవరు? దేహం. దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం ముసలవుతుంది, దేహం మరణం, ఆత్మకు మరణం. ఇప్పుడు నేను అంటున్నాను, మరి శవం ఎందుకు అందా నేనని? నువ్వు బట్టి చచ్చిపోయిన శవాన్ని అడగండి మీరు, నువ్వు ఎందుకన్నావు నేనని? శవానికి కూడా నోరు ఉంది కదా, మరి అది నేను అందేంటి? దేహం నేనని అనదు, ఆత్మ కూడా నేను అనదు, మరి నేననేది ఎవరు? దేహానికి నేననే శక్తి ఉంది, శవం కూడా నేను అన్నారు కదా, మరి ఎందుకంటాను? నువ్వు బట్టి ఎప్పుడు నేను శవంతో మాట్లాడను. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం, అది కూడా అహంకారమే. మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే మన ఏడుపు కూడా అహంకారమే. మరి ఊళ్ళో చచ్చిపోతే మనం ఎందుకు ఏడవటం లేదు? మన ఇంట్లో చచ్చిపోతే ఏడుస్తున్నాం, ఊళ్ళో చచ్చిపోతే ఎందుకు ఏడవటం లేదు? మన ఇంట్లో ఎవడో ఒక ముసలోడు చచ్చిపోతే ఏడుస్తాం, రైలు పడిపోయి 2,000 మంది చచ్చిపోయారు మనం పేపర్లో చదువుతున్నప్పుడు అలా దుఃఖం కూడా రాదు, ఒక కన్నీడు చొక్కు కూడా రాదు మనకి. కారణం అది ఏడ్చిది ఎవరు? శవం నేనని ఎందుకన్నా శవం? అది శవం, మరి శవం దేహమే కదా, శవం అంటే కొత్తగా వస్తున్నట్లు ఈ శరీరమే శవం. శవం అంటే కొత్తగా వస్తుంది అక్కడి నుంచి. ఈ శరీరాన్ని శవం అంటారు. మరణించినాడు దేహం కనపడదు కదా, దేహం కనపడదు. మరి నిద్దట్లో కూడా మనం దేహం కనపడటం లేదు, మరి భయం ఎందుకు వేయటం లేదు? నిద్దట్లో కూడా దేహం కనపడటం లేదు, మరి భయం ఎందుకు రావటం లేదు? మనం ప్రకృతి విషయాల్లో ఏ విషయంలోకి అయితే మీ మనస్సు తగులుకుంటాడు, ప్రకృతి విషయాన్ని ఏ విషయాన్ని చూసి మీ మనసు అందులో నుంచి ఆనందానికి జరగే విధంగా అయితే రక్తాన్ని పీల్చుకుంటుంది, మీ మనసు అందులో నుంచి ఆనందాన్ని పీల్చుకుంటుంది. మళ్ళీ అంత మళ్ళీ రాబోయే జన్మల్లో మీరు అంత సాధన చేస్తున్నది నా ప్రకృతి విషయాన్ని మనసు పిలిచారు. శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలండి. మీ సుఖానికి కానీ, మీ శాంతికి కానీ, మీ ఆనందానికి కానీ లోకంలో ఏ వస్తువు, లోకంలో ఏ వస్తువు కారణం కాకూడదు. లోకంలో ఏ వస్తువు మీకు కారణమైనప్పటికీ మీ బీ కట్టుకుంటుంది. మీ సుఖానికి కానీ, మీ శాంతికి కానీ, మీ ఆనందానికి కానీ ఈ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ ఏ వస్తువు కారణమైనప్పటికీ ఆ వస్తువు మీ పీకి పట్టుకుంటుంది, మిమ్మల్ని తరిమి తరిమి విడిచిపెడుతుంది. మీకు దారి ఇవ్వదు మోక్షం, మీరు ఆత్మను తెలుసుకోవడానికి మీకు దారి ఇవ్వదు. ఎంత దూరం వెళ్ళిపోయా, అంత దూరం వెనక్కి రావాల్సింది. మరి సాధనలు చేసుకుంటే ఎన్ని లక్షల జన్మలైనా సార్, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనిషి జన్మ ఎత్తాం కదా, ఎందుకంటే మంచి జన్మ రాబోయే జన్మ మంచి జన్మ వస్తుంది అనుకుంటున్నారు. అలా ఇప్పుడు రాదు, మళ్ళీ ఒకసారి ఎక్కాం, మీరు పశు జన్మలు కూడా వచ్చారు. చాలా మంది ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనిషి జన్మలో ఉన్నాం, ఎందుకంటే రాబోయే జన్మ మనిషి జన్మ ఎందుకంటే మంచిది వస్తుందని అనుకుంటున్నారు. అలా ఏం అలా రూల్ ఎక్కడ లేదు. ఒకసారి మళ్ళీ కింద జన్మలు వచ్చారు, నీతి జన్మలు వస్తుంది. అడిగే వరకు బ్రాంక్ ఇచ్చిపెట్టదండి మనం. మనం ముట్టికలు కుట్టుకొని ఉండాలి. మనం నాలుగు ముట్టికలు పడేస్తామంటే ఏంటండి, మనం ముట్టికలు పడి ముట్టికలు పడిపోయినా కానీ మన బ్రాంక్ మటుకు మామూలుగా విడిచిపెట్టలేదు. స్వామి వివేకానంద అంటారు వాడికే, వాళ్ళ నాన్నగారు ఉండగా అన్న వాళ్ళు వివేకానంద నాన్నగారు పేదర గారు ఏదో పని నిమిత్తం అందరూ వస్తూ ఉండరట. మనకి ఎంత బలగం ఉంది, ఎంతమంది బంధువులు వస్తున్నారు మన ఇంటికి అనుకుని వాటిని అడిగారు. సరే తండ్రి గారు అకస్మాత్తుగా పోయారు, చుట్టాలు రావడం తగ్గిపోయింది, స్నేహితులు రావడం తగ్గిపోయింది, రోడ్డు మీద ఎక్కడైనా వివేకానంద గారి బంధువులు కనిపిస్తే తల ఉంచుకుని పాత తల ఉంచి వెళ్ళిపోతాం అన్నారట. ఇంకేత వీడు ఇబ్బంది పడుతున్నాడు, ఏ పళ్ళు పడమో అలా అడుగుతాడు. వీడు ఆ తల్లిదండ్రులు వివేకానంద పెద్దవాడు, ఆ సంసారంలో ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ రేపు తేడా పలకరిస్తాం, పలకరిస్తే 10 రూపాయలు అడుగుతాడేమో. మన బంధువులు అనుకున్నాం, వీళ్ళందరూ మన స్నేహితులు అనుకున్నాం, ఇది మన ఇంటికి వచ్చి ఎంత ప్రేమగా పలకరించారు, ఎవరు మనల్ని పలకరించడం లేదు. ఇదంతా బ్రాంచ్ అనేది అంత మేధావుకే ముట్టికాయలు తగ్గితేనే కదా బ్రాంచ్ కూడా. బ్రాంచ్ బ్రాంచ్ అని మీరు పరజాలప్పుడు చూస్తున్నారు, బ్రాంచ్ అంటే ఏంటి? సుఖం లేని చోట సుఖం ఉందనుకుంటారు, సుఖం లేని చోట సుఖం ఉందనుకుంటారు, శాంతి లేని చోట శాంతి ఉందనుకుంటారు, ఆనందం లేని చోట ఆనందం ఉందనుకుంటారు. అదే బ్రాంచ్. ఏదైతే వస్తువు లేని చోట సంతోషం లేని చోట సంతోషం ఉందనుకుంటారు, శాంతి లేని చోట శాంతి ఉందనుకుంటారు, సుఖం లేని చోట సుఖం ఉందనుకుంటారు. అదే బ్రాంచ్. ఎవరైనా మీ ధనాన్ని కానీ మీ దేహాన్ని కానీ ఖర్చు పెట్టారు, ఏమైనా ఖర్చు పెట్టుకుంటున్నారు, బట్టలు ఖర్చు పెట్టుకుంటున్నారు, తిండి ఖర్చు పెట్టుకుంటున్నారు, మంచిదే దేహం ఉన్న చూపి తిండి తినాలి. ఈ ప్రజలు ఎలా ఉంటారంటే భగవాన్ అరుణాచార్యైన కొత్తలో మీరు అన్నం తింటారా అని అడగటం మానేసి రోజు ఆర్థికపురం పిల్లలు ఇరిగించి ఈ ఏమిటి ఇంకా దాన్ని మీకు నిజంగా పరమేశ్వరుడి పాదాలు ఏంది, నిజంగా మీకు భక్తుండే రానివ్వండి, ఎన్ని జన్మలు వస్తే మీకు నష్టం మీ మనసు అక్కడ ఉంటే. నిజంగా మీరు జిన్నూరులో పుట్టండి, కాశీలో పుట్టండి, అమెరికాలో పుట్టండి, ఏ దేశంలో పుడితే ఏముందండి, శరీరం ఎక్కడ పుడితే ఏముంది, అసలు నిజంగా మీ మనసు పరమేశ్వరుడు మీద లగ్నమై ఉంటే, పరమేశ్వరుడు పాదాలు ఏంటో మీ మనసు లగ్నమై ఉంటే ఏ జన్మ అయితే మనకు నష్టం ఏంటి? అసలు స్త్రీ జన్మ అయితే, పురుష జన్మ అయితే, దూడ జన్మ అయినా పర్వాలేదు. మనిషి జన్మ ఎత్తి భక్తి లేకుండా ఉండటం కంటే పశు జన్మ ఎత్తి భక్తి కలిగి ఉండటం మంచిది. మార్పించుకోండి. కొంతమంది మనుషుల కంటే మనిషి జన్మ ఎత్తారు, మనిషి తెలివితేటలుండ కొన్ని దోళ్ళు ఉంటాయి, మంచి తెలివిగా ఉంటాయి, కొన్ని దోళ్ళు కొన్ని పశువులు ఉంటాయి, మంచి తెలివిగా ఉంటాయి. మనుషులు కూడా తెలివితేటలు ఉండవు. కొన్ని జంతువులు ఉంటాయి మంచి భక్తిగా ఉంటాయి, మనుషులు కూడా అంత భక్తి. భగవాన్ శరీరం విడిచిపెట్టే శకంలో ఒక నిమ్మిడి వచ్చి ఎంత కన్నీరు కాల్చిందో లెక్కలేదు. ఎవరు చెప్పారు కదా భగవాన్ కోసం అవి నిమ్మిడి వచ్చి ఎంత కన్నీరు కాచిందో లెక్కలేదు భగవాన్ శరీరం. ఎవరు చెప్పారు దాన్ని కన్నీరు కాచు? చావు కూడా చచ్చిపోవడం అనేది నిజం కాదు, తలంతే. మీకు నిద్దట్లో చావు కూడా ఎక్కడ ఉంది అసలు? మీకు నిద్దట్లో అసలు చావు కూడా కానీ పుట్టి కూడా కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. చావు కూడా నేను మరణిస్తున్నానని కూడా ఇంకా తలంపే. తలంపు లేనప్పుడు మరణం లేదు, తలంపు లేనప్పుడు పుట్టుకు లేదు, తలంపు లేనప్పుడు దుఃఖం లేదు, తలంపు లేనప్పుడు అసూయ లేదు. రేడియోలో చెబుతా ఉంటున్నప్పుడు మీ సూక్తి ముక్త వాళ్ళ మరణం యొక్క రహస్యం ఎవరో తెలుసుకోలేదు. అబద్ధం మరణం కూడా తలంపు అంతకంటే గొప్ప గురువు మరణానికి ఇవ్వకర్లేదు. అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనవసరమైన విషయాలు. మనం అంటే ఉంటారు నేను మరణించిన తర్వాత తిరిగి ఎక్కడ పుడతామని, తిరిగి ఎక్కడ అది జ్ఞానమా, తిరిగి ఎక్కడ పుడతారని మీరు ఎక్కడ పుడతారని నేను చెప్తాను ఇప్పుడు, అది జ్ఞానమా నాకు జ్ఞానమా?
నా స్వరూపం నాకు తెలియనప్పుడు మీరు ఎక్కడ పుడితే మీరు ఎక్కడ పుడతారో తెలుసుకుని నేను తిరుగుతాను అనుకోండి, అది జ్ఞానం కాదు. ఇది ఎంత అబద్ధం, అది ఎంత అబద్ధం, ఈ లోకం ఎంత నిజం, అది ఎంత నిజం, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది అని జీవితం గుడిగిలా అనుకుంటూ ఉంటాను. ఈ శరీరం కూడా నాది కాదన్న సంగతి నాకు తెలియదు. అది మరణించే వరకు ఇలా అనుకుంటాడు, ఇదే మంత్రం, ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది, ఇదే మంత్రం అంటాడు. వాడికి తెలియదు వాడి శరీరం కూడా వాడి సాధన సంగతి వాడికి తెలియదు. మన సాధన చేయమని బాధలు పడమని ఏం చెప్పడం లేదు. మీరు నష్టాలు పడద్దు, కష్టాలు పడద్దు అనుకుంటా 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 నేను పుణ్యాలు చేస్తాను, పుణ్యాలు చేస్తాను, పుణ్యాలు మంచియే, నేను కాదంటాం లేదు. పుణ్యం చేస్తే దానికి సంబంధించిన సుఖం వస్తుంది, అనుభవిస్తారు, పోతుంది, అది కూడా పోతుంది కానీ అజ్ఞానం మట్టి బయటకు. పుణ్యం వేరు, విచారణ వేరు. మతమంటి పుణ్యం అనుకుంటున్నారు, మతమంటే జీవిత విధానం, విచారణ రావాలి, దాని ఫలితం వస్తుంది, అనుభవిస్తారు, అయిపోతున్నది, ఏది స్వరూపం. నన్ను నేను తెలుసుకోవాలంటే అప్పుడు నన్ను నేనంటే రెండు దేళ్ళు అయిపోయాను. ఇప్పుడు ఉన్నది ఒకటే ఇంకా తెలుసుకోవటం. నువ్వు తెలుసుకో అంటే నిన్ను అంటే ఆత్మ, నీవు అంటే అక్కడ అహంకారం, ఈ అహంకారం కూడా ఆత్మని తెలుసుకుంటాం. కానీ ఉన్నది ఒకటి, దేహాన్ని కానీ మీ ధనాన్ని కానీ మీ బుద్ధిని కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు ఎవరైనా ప్రయత్నం చేశారు ఎప్పుడైన జీవితం? మీరు పూజల కోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు, యాత్రల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు, బాగా ఉంది. మీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టారు, కనీసం ఒక రూపాయి ఎవరైనా ఖర్చు పెట్టారు. ఇక్కడ మీ అజ్ఞానం పోగొట్టుకోవడం కోసం మీ దేహాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా? మీ మనసును ఉపయోగించుకున్నారా? మీ తెలివిని ఉపయోగించుకున్నారా? మీ బుద్ధిని ఉపయోగించుకున్నారా? మీ ఇంద్రియాన్ని ఉపయోగించుకున్నారా? మీరు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం ఉపయోగించుకోవడం, లేకపోతే దేహం వచ్చిన ప్రయోజనం దేనికి? పెరుగుతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, దోళ్ళ పుడుతున్నాయి, దోళ్ళ పెరుగుతున్నాయి, దోళ్ళ చచ్చిపోతున్నాయి. అదే మనుషులు పుడుతున్నారు, మనుషులు పెరుగుతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు. అజ్ఞానంతో అయ్యి చచ్చిపోతున్నాయి, అజ్ఞానంతో మనం చచ్చిపోతున్నాం. ఇంకా మనుషులను చెప్పుకోవడానికి మనం గుర్తే పుట్టడం దోళ పుట్టడం లేదా, పెరగడం దోళ పెరగడం లేదా, చావడం దోళ చచ్చిపోవడం లేదా. మేము పుట్టాం కాదు, మనందరం పుట్టాం కాదు, మనందరం గొప్పవాళ్ళంటే మరి దోళ పుట్టడం లేదా, చెట్లు పుట్టడం లేదు, పాదులు పుట్టడం లేదా, మనందరం పెరుగుతున్నాం కూడా మనం గొప్పవాళ్ళనుకుంటే దోళ పెరగడం లేదా, మనం చచ్చిపోతున్నాం కాదు మనందరం గొప్పవాళ్ళనుకుంటే దోళ చచ్చిపోవడం లేదు. ఏంటి ఎందులో మనం అవనిచ్చు? ఈ లోకంలోకి వచ్చి నువ్వు గుర్తైన ఉంటుందా? మన పేరు ఎవరైనా చెప్తారు? మన ఈ రోజు మరణిస్తే ఈ లోకంలోకి వచ్చి నువ్వు గుర్తైన ఉంటుంది. నీటి మీద గుర్తైన ఒక శకనం ఉంటుందేమో, కానీ మనం వచ్చి వెళ్ళిపోయిన జాడ ఎవరికైనా కావాలి. మనం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన జాడ కానీ, మన గుర్తు కానీ, మన రూపు కానీ ఎవరికైనా కావాలి. రమణి లోకంలోకి వచ్చాడు, వచ్చి వెళ్ళిపోయాడు, గుర్తు ఉంటుంది లోకంలో. చెప్పండి మీరు ఏం సాధిస్తారో జీవితంలో, ఏం సాధిస్తారు లోకం? దగ్గర ఎంతో డబ్బు ఉంది అనుకోండి, నాకు ఎంతో కీర్తి ఉంది అనుకోండి, కానీ నాకు దుఃఖం వస్తుంది. ఏమి ఎందుకు? నాకు ఎంతో డబ్బు ఉంది, లేదా ఎంతో చదువు ఉంది, ఎంతో కీర్తి ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ నాకు దుఃఖం వచ్చేస్తాను. ఇవన్నీ ఏం చేసుకుంటాను నేను? నాకు దుఃఖం వస్తాను, అధికారం మీదకి ఏం చేసుకుంటాను నాకు? నాకున్న అధికారం అన్నం దొరకదంటే భయపడతాం. ఎవరైనా జ్యోతిషులు మనకు వచ్చి చెబుతాడు అనుకోండి, ఇంక దరిద్రం అవస్థ అనిపిస్తారండి, ఎంత భయం వేస్తుంది మనకి. మరి దరిద్రం గురించి అంత భయపడేటప్పుడు అజ్ఞానం గురించి ఎందుకు భయపడ్డాం మనం? ఏవో దరిద్రం వస్తున్నాయి మనకి, మరి అజ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం గురించి ఎందుకు బాధపడతాం? మరి దరిద్రంలో ఉండకూడదు అనుకున్న మనిషిని అజ్ఞానంలో ఉండాలి ఎందుకు అనుకుంటున్నాడు? అజ్ఞానం పోగొట్టుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయటం? మీకు 40 సంవత్సరాల వయసు ఉంటే కనీసం ఎన్ని గంటలు, ఎన్ని రోజులు మీరు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు ప్రయత్నం చేశారు? మిమ్మల్ని అడుగుతాడు అనుకోండి, ఎన్ని రోజులు నా కోసం ఖర్చు పెట్టామని ఏమని చెబుతారు? ఏ ముఖం, మన ముఖాలు ఎలా చూపిస్తాం ఆయనకి? అక్కడ మనం మరణించిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడు, ఎన్ని రోజులు మీరు అజ్ఞానం తొలగించుకోవడం కోసం ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఖర్చు పెట్టేవాయని అని అడిగితే అతిగించగలం. రవీంద్రనాథ్ ఠాగూర్ కథ రాశాడు, క్రీడలకు అబద్దాలు చెప్పడం అలవాటు. వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఈశ్వరుడు కూడా అబద్దాలు చెప్పేస్తా ఉంటారు. చెబుతారట, ఇది కోర్టు కార్యం చెబుతాడు పాపం. వీళ్ళకి మన కోర్టులో అబద్దాలు అలవాటు. ఈ అలవాటు చెప్పిన అక్కడ కూడా ఈశ్వరు దగ్గర కూడా చెప్పేస్తాడు. ఎలవాటు ఎలవాటు అక్కడ కూడా ఉంటాయి. ఈశ్వరుడు చెబుతాడు, ఇది కోర్టు కాదు, ఇది పరలోకం, ఇది కోర్టు కాదు, సబ్ కోర్టు కాదు, హైకోర్టు కాదని చెబుతాడు పాపం. వీళ్ళకి అలవాటు చెప్పి ఇక్కడ అలవాటు చెప్పిన అబద్దాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. మంచి చేయకపోయినా మంచి చేస్తున్నట్టు నటించి అక్కడ కూడా ఈశ్వరుడు దగ్గర కూడా గెంటికి వెళ్ళిపోయి ఎవరో కుర్చీల్లో కూర్చుంటారు. ఇక్కడ లోకంలో మనుషులు ఎలా మోసం చేస్తారో అక్కడ కూడా ఈశ్వరుడు దగ్గర గెంటే, మామూలు జనాన్ని గెంటేసి పాపం, ఈ భక్తుని గెంటేసి ఈ ఎవరి కుర్చీలో కూర్చుంటారు. అవి ఎవరి కుర్చీలో కూర్చుంటారు, కూర్చే జనాన్ని గెంటేసి అవి ఈశ్వరుడు అంటే మీరు ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఇప్పుడు చూడలేదు. అని ఎవరి కుర్చీలో కూర్చుంటే మనకి ప్రజెంటేషన్స్ బాగుంటాయని ఉద్దేశం. లోకంలో అలవాటు అది, మీరు ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు లోకంలో ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుంటే కదా చూడండి, కర్మ చేసే కర్మ వల్ల వచ్చిన ఫలితాన్ని ఎవరికైనా ఈశ్వరుడు దారపోశాడు. ఒక 2 నిమిషాలు కాళ్ళు చేతులు కదపకుండా మనస్సు నిర్మలంగా కూర్చాడు. ఒక 2 నిమిషాలు చాలు, మీరు కాళ్ళు చేతులు కదపకుండా మనస్సు నిర్మలంగా పెట్టుకుని కూర్చాడు. ఆ మనస్సులో మల ఉన్నంత కాలం ఏ మనిషికి మాయ దారి కూడా. మన శరీరంలో మలం ఎలా ఉంటుందో మనస్సులో కూడా మలం ఉంటుంది. మలం అంటే పాపం, మలం అంటే పాపం.
ఈ మనస్సులో ఉన్న మలం ఎక్కువగా ఉంటే, మనస్సులో కనుక మలం ఎక్కువగా ఉంటే ఇంకా అడుగు తప్పులకి మాయ దారి. ప్రతి ఆదివారం ఇంటికి మీరు సంపడ వెళ్తారు లేదంటే నన్ను ఎవడైనా అంటారనుకోండి, వాళ్ళని చూసి మీరు కంగారు పడతారండి. వాడి మనసులో ఉన్న మలం అనిపిస్తుంది, అంటే వాడు తప్పుగా వాడు మనసులో ఉన్న మలం ఆ నోటితో మాట అనిపిస్తుంది. అయ్యో వీళ్ళు ఎలా అంటున్నారేంటిది అని మీ సొంత ఆలోచన పోగొట్టుకోండి. అంటే మీకు సొంత ఆలోచన లేవా? మీరు సొంత బుర్ర లేవా? ఎంత వాడు బుర్ర మీద ఎంతకాలం మనం బతుకుతాం? ఎవడో ఏదో అన్నాడని వాడు బుర్ర మీద మీరు ఎంతకాలం బతుకుతారు? బంగారం గొలుసుంది అనుకుని చెడగొట్టేయండి బంగారం అయిపోతుంది, బంగారపు కంటి ఉంది అనుకుని చెడగొట్టేయండి బంగారం అయిపోతుంది. ఇక బంగారం పోతుందో గుడి అంటే ఆకారం పోయింది. జీవరూపం ఉంది ఇప్పుడు ఈశ్వరుడు, లోకం అంటే ఈశ్వరుడు మెయిన్, ఈశ్వరుడు చోటు నేను చేయండి. లోకం అంతటా వ్యాపించిన ఈశ్వరుని చూడటానికి అలవాటు చేసుకోవడానికి మనం గుళ్ళో ఉన్న దేవుని చూడటం కోసం బ్రహ్మస్వామికి ఎవరు చెప్పారండి? స్వామి స్వామి విగ్రహం నిద్రాసులు తయారు చేస్తున్నారు, ఇంకా తొందరలోనే వచ్చేస్తున్నాడు నచ్చారు. అవును మరి రాతి మనుషులకి రాతి విగ్రహాలు ఉండాలి. డబ్బుని అనవసర విషయాలు ఖర్చు పెట్టడం ఎంత దోషం వస్తుందో, ఎంత పాపం వస్తుందో, మనసును అనవసర విషయాలు ఖర్చు పెట్టడం కూడా అంతే పాపం వస్తుంది. మీరు పుణ్యం సంపాదించుకునే శక్తి లేకపోతే వదిలేని పాపం చేయకండి. వ్యర్థమైన కోరికలతో, వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన ఓకలతో మనసులో ఉన్న శక్తిని ఖర్చు పెట్టుకుంటాం. ఈ మనస్సులో ఉన్న శక్తిని ఖర్చు పెట్టకండి, పరమేశ్వరుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ శక్తిని ఉపయోగించండి, అవసరం లేని గొడవలను తీసుకొచ్చి మీ మనసులో
నింపుకోకుండా
మీ ప్రయత్నాలకు బహుమతి ఇస్తాడు, మీ సాధనకు బహుమతి ఇస్తాడు, మీరు చేసిన నామానికి బహుమతి ఇస్తాడు. మీరు కీర్తికోవాలంటే కొండ మీద కూర్చోబెడతాడు, ఊళ్ళందరికీ మిమ్మల్ని కనపడి చేస్తాడు. మీ రాకోరు కూడా ఉంది వరద మహాశయ గారు, మీకు ఏ రకమైన కోరుకుంటే నెరవేర్చకుండా ఈశ్వరుడు విడిచిపెట్టండి. మీకు ఏ రకమైన ఏమి వద్దంటున్నారు మామగారు? ఏమి వద్దంటాడు మోక్షం అన్నట్టే నిజంగా అంటే అది. ముసలవాళ్ళు అనుకుంటారు మాకేమి కోరికలు లేవు, మాకేం ఆలోచనలు లేవు, మాకేమి తలంపులు లేవు, అన్ని వదిలేసారు ముసలవాళ్ళు అనుకుంటూ ఉంటారట. పైకి పండిపోయినట్టుంటుంది, పండిపోయిన లోపల అనుకుంటాం, లోపల జింగలు గట్టిగా ఉంటాయి. ముసలవాళ్ళందరూ సంగతి అంటే నా రోజున ట్యాగ్ ముసలవాళ్ళందరూ కూడా ఎటువంటి వాడు అంటే పండిన పండు అంటాడు. పండు చూస్తే మెత్తగా ఉంటుందట, మెత్తగా ఉంది అనుకుంటా ఉంటాం, లోపల విడదీసి చూస్తే లోపల జింగలు గట్టిగా ఉంటాయి. ముసలవాళ్ళు శరీరం అంటే ముసలుడు అవుతుంది కానీ లోపల వాసన గట్టిగా ఉంటాయి. ఆ వాసన ఎంత గట్టిగా ఉంటాయట, ఈ ఇందులోని కాయలోని గింజలు మళ్లీ మొలకెత్తడానికి ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ ముసలోలోని వాసన మళ్లీ జమ రావడానికి ఉపయోగపడుతున్నాయి. వీళ్ళు అనుకుంటారంటే మాకు అన్ని వదిలేసుకున్నామండి. ఒత్తిడి ఆ శరీరంలో శక్తి లాంటివి ఎదుర్కొన్నాడు, లోపల వాసన గట్టిగానే ఉంటాయి వీడికి. నాకు చుట్టం ఒక అతను ఉన్నాడు, పాప నా చుట్టం 90 ఏళ్ళు వచ్చినానికి. ఆయన రోజున మనవడితో చెప్తున్నారు, ఈ అబ్బాయి నువ్వు చేతి కంట కట్టేసేవాళ్ళేదో చూడు, చేతి కంట కట్టేసేవాళ్ళే చూడు. 90 ఏళ్ళు వచ్చినాయి ఆ చేనికి కంత అంటే నీరు వెళ్ళిపోతున్నాయి కానీ చేను కంత కట్టేసేవాళ్ళు చూడు, చేను కంత కట్టేసేవాళ్ళు చూడు అంటున్నాడు. 90 ఏళ్ళు వయసు ఉంటున్నాడు ఆ నాడు అంటున్నాడు. మీరు ఊరుకోండి, మీరు మీకెందుకు కూడా మేము చూసుకుంటాం, చేను కంత కట్టాలో లేదు, మీకెందుకు అనవసరం గొడవలండి, చేను కంత కట్టాలో మీరు చెప్పాలా మాకు అని మనవడు అంటున్నాడు. పోయి అలాగే చేస్తా అనవసరంటే సరిపోతుంది కదండి, ఊరికి ఏదో పేచీ కోసం మీరు చెప్పాలా మాకు, మీరు చెప్పాలా మాకు తెలుసు కంత కట్టాలక్కర్లేదు. అప్పుడు ఆ ముసలైన నాడు ఆ విజ్ఞానం చూడండి, నేను చెప్పకుండా నువ్వు కడితే కట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, అలవాటు తప్పని చెబుతున్నా.
విజ్ఞానం కనిపించింది అన్న ఈ పిల్లవాడు తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు అలాగే కడతానంటే ఏం పోయింది వీడి? అంటే 100 సంవత్సరాలు వ్యవసాయం, 100 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, శరీరం అంతా నలిగిపోయింది. నేను ఉండలేక 100 సంవత్సరాలు వ్యవసాయం చేసిన దాని మీద నేను ఉండలేక చేసినాను రా అబ్బాయి అని చెప్పి, నువ్వు అలాగే కడతాను తాత అంటే ఏం పోయింది? నష్టం ఏంటి వాడికి? ఏం అరిగిపోయిందా కరిగిపోయింది? ఏం మాట్లాడటం చేత కాని వాళ్ళు మౌనం మౌంటేన మంచి కట్టి వాళ్ళని కూడా పండితులు అనుకుంటారు. మాట్లాడటం చేత కానప్పుడు మౌనంగా ఉంటే వీళ్ళు పండిత పాండిత్యం ఉందనుకుంటారు, నడిస్తే కంపు వాళ్ళు మౌనంగా ఉంటుంది మంచి. అంటే ఏంటి పాపా తాగుడు చెప్పిన విషయం అంటే ఆయనకి అని వ్యవసాయం చేయటం అయిపోయింది కానీ వాసన మనసులో ఉండిపోయింది, కాయలు నెత్తబడిపోయిన లోపల జిందలు గట్టిగానే ఉంటాయి. అదే ముసలి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అంటే ముసలి వాళ్ళందరూ మాకు అజ్ఞానం పోయింది అనుకోవడానికి ఇది లేదు. ఏమంటారంటే ఇప్పటి నుంచి జ్ఞానం దొరకించుకుని ముసలి అయిన తర్వాత చూసుకొచ్చిందంటారు. అంటే ముసలవాళ్ళకే కానీ జ్ఞానం, పరిచోళ్ళకి జ్ఞానం అక్కర్లేదా? అందుకని ముసలి వాళ్ళకే కానీ జ్ఞానం, పరిచి వాళ్ళకి జ్ఞానం అక్కర్లేదా? వయసులో ఉన్నప్పుడు అజ్ఞానంగా ఉండాలా? వయసులో ఉన్నప్పుడు అజ్ఞానం కొన్ని ముసలితనం అయిన తర్వాత జ్ఞానంలో ఉండాలా? కొండొచ్చి మీ నీళ్ళ పడుతున్నప్పటికీ మీరు శాంతి నడిచిపెట్టండి. భక్తి విశ్వాసం రెండు కూడా మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఏదో కూర్చుని ఏదో కోరిక మనసులో మౌనంగా ఉన్నప్పటికీ ఏదో కోరికలు కోరుకునేవారట. కొంతమంది మాకు ఇది కావాలని కూడా భగవాన్ అడిగేవారట. ఒకసారి ఒక అబ్బాయిని అడిగారట, అబ్బాయి మౌనం కూర్చుకుని భగవాన్ మరి నీకేం కావాలి అబ్బాయి, నాకేం అక్కర్లేదు అన్నట్టు. ఇప్పుడు అమ్మ మామగారు చెప్పినప్పుడు నాకేం అక్కర్లేదని అడిగి, ఎన్నాళ్ళు దొరికితే నా జాతి వాడును, భగవాన్ అన్నారు ఎన్నాళ్ళు దొరికితే నా జాతి వాడును, నాకేం అక్కర్లేదు నువ్వు చెబుతున్నావు, అందరూ ఏదో అడిగేవారే, నువ్వు అక్కడే చెబుతున్నావు నాకేం అక్కర్లేదు, ఇవన్న నడుపు దొరికేవి నా జాతి వాడు. భగవాన్ వస్తున్నారు కొండ మీద దిగి నడిచొస్తాను, నువ్వు కాళ్ళు పట్టుకొని చెప్పారట. ఈ అబ్బాయి తెలియదు కదా పాపం, ఇది గట్టిగా కాళ్ళు పట్టుకున్నాట. తల్లిదండ్రులు చెప్పారన్నమాట భగవాన్ గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకోమని. ఈ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు కుర్రాడు, వెళ్ళి భగవాన్ వస్తున్నారు. భగవాన్ అడిగారట నీకేం కావాలి అంటే, నువ్వు సొంత అనుభవం లేదు, వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాటలు నాకు చెప్పు చిలకపోతున్నమాట, నాకు మోక్షం కావాలి. అది భగవాన్ అన్నారు సార్ నేను కాదు నీకు మోక్షం ఇచ్చేది, ముందు నాకు మోక్షానికి లేక పడిపోతాం. నువ్వు నన్ను అడుగుతున్నావు మోక్షం, ముందు నాకు ఎవరో బాబు మోక్షం లేదు పడిపో, మనిషిగా పడిపోతాను నేను. కాళ్ళు పట్టేశాడట ఆయన కదలకుండా, కాళ్ళు పట్టేశాడు ఆయన కదలకుండా, కాళ్ళు పట్టేశాడు. పట్టేసి నీకేం కదలదు, నీకేం కావాలి భగవాన్ అన్నారు. అప్పుడు నాకేమో నాకేం వద్దు నాకు మోక్షం కావాలి, చిలకపోతుంది వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు నాకేం నాకు మోక్షం కావాలి భగవాన్ అన్నారట. నువ్వు నీకు కాదు ముందు మోక్షం, ముందు నాకు మోక్షం ఇలా పడిపోతాను నేను. మోక్షం అంటే విడిచిపెట్టడం, మోక్షం అంటే విడిచిపెట్టడం, అది విడుదల. మిమ్మల్ని అన్ని వస్తువులతో అలంకరిస్తాడు మిమ్మల్ని ఈశ్వరుడు. మీకు ఏ రోజున ఏది అవసరం ఈశ్వరుడు తెలుసు, ఏ అప్లికేషన్ పెట్టక్కర్లేదు, పిటిషన్ పెట్టక్కర్లేదు. మనసుకు పరిమితం చేయకుండా నేనని, ఈ తలంపుకు పరిమితం చేయకుండా నేనని, అహంకారానికి పరిమితం చేయకుండా నేనని. జ్ఞానికి అజ్ఞానికి ఒకటే తేడా, నేను ఆత్మని నాకు శరీరం ఉందనుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని అనుకుంటాడంటే నేను శరీరం నాకు ఒక ఆత్మ అనుకుంటాడు, అదే జ్ఞానికి అజ్ఞానం. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈశ్వరుని ఎప్పుడైనా ఒక గంట అరగంట పది నిమిషాలు ఈశ్వరుని ఎప్పుడైనా ప్రేమించారు, మన వాళ్ళని ప్రేమించినట్టు ఈశ్వరుని ఎప్పుడైనా ప్రేమించారు మీరు ఎవరైనా? ఇప్పుడు నిజమైతే ఈశ్వరుని కూడా మీరు ఎప్పుడు అడగదు, ప్రేమ అడిగే ప్రేమ దగ్గర అడిగే స్వభావం ఉంటుంది. యథార్థం ఏది తన స్వరూపం యథార్థం. ఈ యథార్థాన్ని తెలుసుకోవడం కోసమే మీరు లక్ష్యం పెట్టుకుంటే, సత్యాన్ని దర్శించాలని కనుక లక్ష్యం పెట్టుకుంటే, ఈ లోకానికి సంబంధించిన కోరిక మీకు ఈశ్వరుడు ఇస్తాడు. కష్టపడి చదువుకున్న అబ్బాయికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాడికి ఏది కావాలో చూస్తా అంటారు. చాలా శ్రద్ధగా చదువుకుంటున్నాడు, వాడికి ఏది కావాలో మనం చూడాలని తల్లిదండ్రులు చూస్తారు. అదేవిధంగా మీరు సాధన చేసుకుని భగవంతుని కేవలం మీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరుంటే, మీ లోకానికి సంబంధించిన అవసరాలంటే ఈశ్వరుడు చూస్తారు. ప్రకృతి అన్న మాయ అన్న ఒకటి. ఏ జన్మలైతే మీరు సత్యాన్ని తెలుసుకున్నారో ఆ జన్మలో మీకు ఇంకా ప్రకృతి మీ జోలికి రాదు, మేము విడిచిపెట్టారు. అంతకాలం మనం ప్రకృతి తరుగుకుంటున్నాం, చక్కగా ఉంటే మనకి విచారణ పనికిరాదు. మనసు చక్కగా ఉండకూడదు, పలచగా ఉండాలి, బాగా పలచగా ఉండాలి మనసు. నువ్వు పని చేస్తున్నావు అనుకున్న పని మటుకు బంధించబడ్డ మనం, నేను చేస్తున్నానని భావనే బంధిస్తున్నాను చెప్పాడు వాళ్ళు. పని బంధించడు కానీ ఆ పని నేను చేస్తున్నాను భావన బంధిస్తుంది. కొంతమంది మహాత్ములు పుట్టుకతోటి మహాత్ములుగా పడతారు, కొంతమంది లోకంలోకి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప పనులు చేసి మహాత్ములు అనిపించుకుంటారు. ఇంకా మూడో రకం ఉంటారు, వాళ్ళు గొప్ప పనులు గొప్ప మహాత్ములుగా పుట్టరు, గొప్ప పనులు కూడా వాళ్ళు ఏమి చేయరు. కానీ మమ్మల్ని మహాత్ములు అనుకున్న లోకాన్ని పీడిస్తారు. ఈ లోకంలో అద్భుతమైన కార్యాలు ఏమి సాధించరు, మానవ జాతికి ఉపయోగపడే పనులు ఏమి చేయరు. కానీ మమ్మల్ని మహాత్ములని గుర్తించి మీరు లోకాన్ని పీడిస్తారని చెప్పి విషయం పేర్కొంటున్నారు. ఈ రకం మహాత్ములతో లోకం అంటాను. నువ్వు దేశానికి సేవ చేయొద్దు, ఊరికి సేవ చేయొద్దు, లోకానికి సేవ చేయొద్దు, నీ జీవితంలో ఏ ఒక్క వ్యక్తికైనా ఎప్పుడైనా ఒక చిన్న ఉపకారం నాకు చేసావని అడిగారు రామకృష్ణ. నువ్వు ఊరికి సేవ చేయొద్దు, దేశానికి సేవ చేయొద్దు, లోక సేవ చేయి, నీ జీవితంలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓ చిన్న ఉపకారం చేసావో, చిన్న దీపాన్ని ఎప్పుడైనా వెలిగించావని అడిగారు. అమ్మాయి 45 సంవత్సరంలో పోయింది, స్కూల్లో ఉద్యోగం చేస్తూ చచ్చిపోయింది, అమ్మాయి పెళ్లి చేసుకోండి. చదువుకునే పిల్లలకి ఎవరికి తెలియకుండా సహాయం చేసి అందులో ఈ అమ్మాయి ఎవరు సహాయం బాగా సహాయం పొందిన అబ్బాయి అది శవం దగ్గరికి వచ్చి ఆ చేతులు పట్టుకుని ఏడుస్తున్నాయని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడిగారు, ఏం నువ్వు శరీరాన్ని ఎక్కడ తలకాయ ముట్టుకోవడదు, కాళ్ళు ముట్టుకోవడదు, కొన్ని కాళ్ళకు నమస్కారం పెట్టు, ఆ చేతులు పట్టుకుని ఏడుస్తున్నాయండి అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడిగారు. ఈ అబ్బాయిని చదువుకున్న అబ్బాయిని ఎవరికీ తెలియకుండా ఈ చేతులు నాకెంతో సహాయం చేసినాయి, ఎవరికీ తెలియకుండా ఈ చేతులు నాకెంతో సహాయం చేసి ఇప్పుడు చేతులు మాట్లాడటం లేదు, చేతులు కదలటం లేదు, చేతులు పట్టుకుని ఏడుస్తున్నానండి. చేతులు ఏం కదలటం లేదు, రాబాయ్ ఎప్పుడు వచ్చావని చేతులు ఈ చేతులు అటు కదలటం లేదు, ఇట్లు కదలటం లేదు, నోరు మాట్లాడటం లేదు. ఈ చేతులు ఎంత సహాయం చేసినా, ఇంత సహాయం చేసిన చేతులుగా పడున్నాయి, అందుకే చేతులు పట్టుకుని ఏడుస్తున్నాను. చేసి పని ఎడం చేతులు తెలియనప్పుడు ఎవరికీ తెలియకుండా చేసిన దానాన్ని చూసే మిమ్మల్ని ఈశ్వరుడు మీకు బహుమానం ఇస్తాడు. ఎవరికి తెలియాలి మీరు అనుకోండి, మీరు ఈశ్వరుడు చూస్తున్నాడు కదా, ఈశ్వరుడు తెలుసు కదా, సంతోషించవలసింది ఈశ్వరుడు. ఈశ్వరుడు ప్రజల కాదు, మీరు మోక్షం ఇచ్చేది ఈశ్వరుడు ప్రజల కాదు. ఈ స్నేహాల సంబంధాలన్నీ తెగిపోతాయి. ఎన్ని జన్మలు ఎత్తుకుని ఎన్ని లోకాలకి వెళ్ళి విడదీయాలని సంబంధం, తెంపుకొలిన సంబంధం ఈశ్వరుడు ఒకటదు. ఈ బంధుత్వాలు నిజం కాదు, ఈ స్నేహాలు నిజం కాదు, ఈ జన్మలు నిజం కాదు. ఒకే ఒక్క సంబంధం, మనం మోక్షం వచ్చే వరకు తగిన సంబంధం ఒకే ఒక్క సంబంధం, అదే బంధం, అదే సంబంధం. భార్యాభర్తల సంబంధాలు కూడా నిజం కాదు, ఏ సంబంధం తల్లిదండ్రుల సంబంధాలు నిజం కాదు, ఏ సంబంధం నిజం కాదు, స్నేహితుల సంబంధాలు కూడా నిజం కాదు. ఒకే ఒక్క సంబంధం నిజం, ఈశ్వరుడితో మనకున్న సంబంధం నిజం. అది ఏ లోకానికి వెళ్ళినా తెగని సంబంధం, విడదీగరాని సంబంధం, అది ఈశ్వరుడితో కలిగే సంబంధం. మనం ఎంత తెంపుకుందామన్నా తెంపుకోలేకపోయినా మనం నిప్పుడు వర్షం కురిపిస్తున్నాం, మన మీద ఆశీర్వచనాలు కురిపిస్తున్నాడు ఈశ్వరుడితో సంబంధం వేరేసి కేవలం లోకం యొక్క ఈ నీడను చూసి మోసపోతాం. ప్రేమిస్తున్నాడు నా భర్త ఎంత ప్రేమిస్తున్నాడు, చచ్చిపోతే 12 రోజులు తిరగకున్నాడు పెళ్లికి చేసుకుంటాడు. ఏంటంటే ప్రేమ, ప్రేమిస్తున్నాడు అనుకుంటారా, కానీ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత 12 రోజులు తిరగకున్నాడు పెళ్లి చేసుకుంటాడు. చెప్పండి ఇది నిజమా? ఈ ప్రేమ నిజమా? ఈశ్వరుతో ప్రేమ నిజం? నిజంగా తన మనస్సులో తన భార్య మెదులుతోంది, తన హృదయంలో కనుక తన భార్య నిజంగా మెదులుతోంది, వాడు రెండొచ్చింది ప్రేమ అని చెప్పాడు. ఒకసారి నీడగా వచ్చి కనిపించి చెప్పిందట, ఎన్నో రకాలుగా చెప్పిందట, మరణించిన తర్వాత కూడా 4 సంవత్సరాలు చెప్పిందట. అలా భార్యతో నువ్వు నా విషయంలో బలవంతం పెట్టుకు, నా హృదయంలో నీకు స్థానం ఇచ్చాను, అది వెళ్ళిపోయి అక్కడ కూడా సంబంధం చెబుతూ నాది హృదయం నాకు సత్వరం కాదు, కానీ ఇది సత్వరం అనేది కాదు. కనీసం ప్రశ్న కూడా వేసుకోకుండా 100 సంవత్సరాలు జీవించి రాలిపోయిన మనుషులు, అది శరీరం మనకి ఎందుకు వచ్చిందని ప్రశ్న ఒక్కసారి కూడా ప్రశ్న ఉదయించకుండా శరీరం రాలిపోయిన మనుషులు. అబద్దమైన సంబంధాలే, నిజమైన సంబంధం ఈశ్వరుడుతో సంబంధమే, కానీ నిజమైన సంబంధాన్ని వదులుకుంటున్నాం, అబద్దమైన సంబంధాన్ని బలపరచుకుంటాం. మీ కొడుకు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మీకు అనిపిస్తుంది భ్రాంతి, ఆడి పెళ్లి అయిన తర్వాత తెలియాలి మీ బాగోతం అంటే. మీ కొడుకు ఎంతో ప్రేమిస్తున్నాడని మీ సర్వస్వం అడి, మీ రక్తాన్ని కూడా ఆడు ఖర్చు పెడతారు, మీ దగ్గర ధనాన్ని ఆడి ఖర్చు పెడతారు, మీ సర్వస్వం అడి ఖర్చు పెడతారు. అది ఎంత ప్రేమిస్తున్నాడో వాడు మీ బతుకుండా కానీ తెలిసిపోతున్నాడు ఈ పెళ్లి అయిన తర్వాత. ఇంకేదో ఒక 10 రూపాయలు వాట 30 రూపాయలు వాట చాలా ఇచ్చేస్తాడు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించాలని ఇంకా ప్రేమించాడు, ఇంకేదో వాడుకున్నా వాటానికి తగ్గిపోతున్నాడు. ఇప్పుడు నా ఉంటే 5 పైసలు వాట ఉంటుంది అనుకోండి, 5 పైసలు వాటంతో తల్లిదండ్రులు ఏం ప్రేమించగలడానికి ఇంకా 95 పైసలు భార్యకి ఇచ్చేసాడు, ఇంకా 5 పైసలు అది అట్టి పెట్టుకుంటాడు అనుకోండి, 5 పైసలతో వాడు తప్పు కాదు, వాడు ఏం చేయగలడు ఇంకా దగ్గర ఉంది 5 పైసలు. అక్కడ అందరూ బాగున్నారా అన్నాను ఒక అబ్బాయిని, నువ్వు చదువుకున్న అప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు నా మీద అందరూ బాగున్నారు కదా అబ్బాయి అన్నాను. అందరూ బాగున్నారు అంటే ఉద్దేశం వాడు పిల్లలు పిల్లలు అనుకున్నాడు, తల్లిదండ్రులు కూడా వాడికి లేదు, అదే ఆక్సిడెంట్స్ ఉన్నా మావిడు బాగున్నానన్నాను, అందరూ బాగున్నారు. నేను ముసలి దృష్టిలో పెట్టుకుని అడిగాను, అబ్బాయి తల్లిదండ్రులు ముసలి అయ్యి అందరూ బాగున్నారా అంటే ఆ ఉద్దేశం అంటే కుటుంబం అంటే పిల్లలు పిల్లలని అంటే ఆ కుటుంబంలో ఆడి తల్లిదండ్రులు మనసు ఉన్నాడికి అసలు చూడలేదు. ఏ తల్లి కడుపు అయితే చీల్చుకున్నాడు బయటకు వచ్చాడు, ఆ తల్లికి ఏ తల్లి కడుపు నుంచి చీల్చుకున్నాడు బయటకు వచ్చాడు, ఆ తల్లి కనీసం ఆ తల్లిని పూజించక్కలేదు. మా కుటుంబంలో సద్బీరాల విషయం కూడా మర్చిపోయాడు. నేను మామూలు యాదారాపంగా అడిగాను, అందరూ బాగున్నారు కుటుంబం మీ కుటుంబం అందరూ బాగున్నారా, అందరూ బాగుంటే మా ఆవిడ పిల్లలు అందరూ బాగున్నారన్నారు. నేను అడిగింది వాళ్ళు ముసలి తల్లిదండ్రులు ముసలి అయిపోయారు కదా వాళ్ళు బాగున్నారని చెబుతాడు, నేను అడిగాను అందరూ బాగున్నారంటే వాళ్ళ తల్లి గురించి పిల్లల గురించి చెప్పుకున్నాను. అంటే వాడు నిజం చెప్పారు, హృదయంలో ఉన్నారు అదే పాప, వాడు ఏం చేస్తారు హృదయంలో ఉంది బయటకు వచ్చేసింది అంతే. కాకరకాయ కొడుతుంది బీరకాయ కూడా బయటకు ఎలా వస్తుంది? మనం కాకరకాయ కొడుతుంటే కాకరకాయ కూడా బయటకు వస్తుంది, కప్పు వస్తుంది బీరకాయ కూడా బయటకు ఎలా వస్తుంది? వాడు రెండు హృదయంలో ఉండాలి అది బయటకు వచ్చేసింది. చివరి కోరిక ఏంటంటే సర్వే చెట్టు ఎలా ఎదుగుతాయో, సర్వే చెట్టు ఎలా ఎదుగుతాయో అలా కూడా మనం అందరం జ్ఞానంలో ఎదగాలి. శరీరం ఎవరైతే ఉంటారో మన ప్రయత్నం లేకుండా ఎదుగుతాం, ప్రయత్నం అక్కడ శ్మశానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అక్కడ చచ్చిపోవడానికి ప్రయత్నం ఎందుకండి? నాచిస్ నేచర్ జ్ఞానంలో ఎదగాలి. జ్ఞానంలో ఎదగాలంటే ప్రకృతితో పోరాటం, ప్రకృతితో ఎవడైతే పోరాడలేదో వాడు జ్ఞానంలో ఎదగదు. ఎవడైతే ప్రకృతితో పోరాడుతున్నాడో వాడు జ్ఞానం లేదు. అంటే సర్వే చెట్లు ఎలా అయితే ఎదుగుతున్నాయి, ఎంత కొడుగ్గా ఉంటుందో అలా విధంగా జ్ఞానంలో మనం బాగా మనం అందుకు జ్ఞానం సంపాదించడం కోసం జన్మించాం, అందుకే జీవించాలి. ఆ జ్ఞానం సంపాదించే ప్రయత్నమే మరణించాలి. ముఖానికి కాంతి అని జ్ఞానమే, ముఖానికి సౌందర్యం జ్ఞానమే. జ్ఞానం లేని ముఖం ఏముందో చూడటాను. చర్మం చూడండి, చర్మం ఉరికి పవిత్రంగా ఉంటుంది, ఉరికి చర్మం లోపల మాంసం రక్తం ఉంటుంది, చర్మం ఏముంటుంది? చర్మానికి లోపే ఉందండి. ఇది చర్మానికి మీరు ఎలా గుచ్చేది రక్తం వచ్చేస్తుంది. అంటే చర్మం ఎంత పవిత్రంగా ఉంటుందో కొంతమంది మనుషులు ప్రేమలు అలాగ ఉంటే అంటించుకున్నట్టుంటే లోపల ఏముండవు. కొంతమంది మనుషులకు ప్రేమ ఎంత లోతుంటుంది, చర్మానికి ఎంత లోతుందో ఆ ప్రేమకి ఎంత లోతుంటుంది. మరి ఈ మాటలు నీకు బాగుంటున్నా లేదు, నాకు బాగుంటుంది కాబట్టి నేను చెబుతున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తామంటారు, అది అదో పద్ధతి, ఇది వ్యాపారం. కొంతమంది ఏమంటారంటే మీరు మమ్మల్ని ప్రేమించండి నేను మిమ్మల్ని ప్రేమిస్తాం, అది వ్యాపారం అని భక్తి కలదు వ్యాపారం. ఆర్థిక మంత్రి చేశాడు, ఆ ద్వారా నా దేశం ఒక్క మాట చెప్పాడు,
మీరు ఎవరికైనా ఉపకారం చేసి ఉంటే కనీసం వాళ్ళ మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలని కూడా మీరు అనుకుంటున్నారు. మీరు ఎవరికైనా జీవితంలో ఉపకారం, మన దేశ ముఖ్యమైన ఆర్థిక మంత్రి చేశాడు అతను ఐసీఎస్, అతను చెప్పాడు జీవితంలో మీరు ఎవరికైనా ఉపకారం చేస్తుంటే, మీరు ఎవరికైతే ఉపకారం చేశారో వాళ్ళు తిరిగి ఉపకారం చేయాలని మీరు అనుకోవద్దు, చేస్తే చేస్తారు లేకపోతే అనుకోవద్దు అసలు, కనీసం వాళ్ళ మనసులో కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని కూడా మీరు అనుకోవద్దు అన్నారు. మనసులో కూడా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలని మీరు అనుకోవద్దు. వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళు కూడా ఎందుకు మీకు జడ వస్తువులు కూడా నీళ్ళ కూడా ఎందుకు నీళ్ళ దీపం వదిలేసి నీళ్ళ పట్టుకుంటారంటారు ఏంటండి, దీపాన్ని వదిలేసి నీళ్ళను పట్టుకోవడం ఏంటండి, నువ్వు ఇచ్చేవాడు ఈశ్వరుడు ఉండదు వాళ్ళు జ్ఞాపకం వాళ్ళు విధంగా జ్ఞాపకం ఉంచుకుంటారు అనుకోండి, వాళ్ళు మీకేం చేయాలి ఈశ్వరుడు చేయాలి కానీ మీకు ఏం చేసినని ఎందుకు వచ్చింది కూడా ఇదంతాని, వాళ్ళు నిజంగా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకునే మట్టి నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే మటుకు మీకేం చేయగలరు, మీకు చేయగలిగిన ఈశ్వరుడు చేయాలి కానీ వాళ్ళు జడ వస్తువులు భగవానికి ఆయన శరీరానికి ఎంత దూరం ఉంటే సరే భగవాన్ నడిచి వెళ్తాను ఆయన కాళ్ళు ముల్లిరిగిందటండి, ఆ కూర కాళ్ళు ముల్లిరిగిందట నా కొండ మీద అక్కడ ఆ కూర అన్నతను అన్నట్టు స్వామి మీకు ముల్లిరిగింది ఆ ముళ్ళు తీసేస్తాను ఆగండి, స్వామి మీకు ముల్లిరిగింది ముళ్ళు తీసేస్తాను ఆగండి, ఏ ముళ్ళు తీస్తావు కొత్త ముళ్ళు తీస్తావు పాత ముళ్ళు తీస్తావు భగవాన్ నాకు ఏ ముళ్ళు తీస్తావు నా ముళ్ళు తీసేస్తానండి, కొత్త ముళ్ళు తీస్తావు పాత ముళ్ళు తీస్తాను, కాళ్ళు చూపించాడు కాళ్ళు నిన్న ముళ్ళు అని అంటే ఆయన శరీరానికి ఆయనకి ఎంత దూరం ఉందో చెప్పడం కోసం మీకు చెబుతున్నాను, ఆయన శరీరానికి ఆయనకి ఎంత దూరమో ఆ విషయం చెప్పడం కోసం మీకు ఈ సంగతిని చెబుతున్నాను, ఏ ముందు తీస్తావు నాకు పాత ముందు తీస్తావు కొత్త ముందు తీస్తావు, చాలా మంది అనుకుంటారు భక్తుడు మంది గడ్డం పెంచడం కాదు రాబద్దు సరసంగా గడ్డాలు ఉండాలని భక్తులు అనుకుంటారు, సరే వివేకానంద మాట్లాడుతుంటే గడ్డాలు ఉండాలని ఎవరికి వచ్చినారు అటువంటి అదనంటే మీరందరూ చిన్నపిల్లలతో సమానం కానీ గడ్డాలు పెంచారు, మీకందరికీ గడ్డాలు వచ్చిన మాట నిజమే కానీ మీరు ఆధ్యాత్మికం కూడా చిన్నపిల్లలు, గడ్డాలు వచ్చిన పిల్లలు గడ్డాలు వచ్చినాయి కానీ పిల్లలే మీరు మటుకి మన అనలేము ఉండదు ఎంత బండతనం ఉందో మన అనలేం ఏమనుకుంటారో ఇలా అనిపిస్తుంది, అది అన్ని విధాలు చెడిపోయి ఉన్నాయి కాబట్టి ఆలోచించలేదు, ఇప్పుడు దొనపతి మీద వర్షం కురిస్తే ఏమంటే దొనపతి మీద వర్షం కురిసినట్టండి అదేంటండి, భారతం చదివి చదివి అమెరికాలో కథనం వాడికి చెడ్డ చుట్టం అలవాటు అనమాట మంచి చూసి అక్కడ ఏ భారతం అంతా చదివితే ఒక పాయింట్ కనుక్కున్నాడు, కుంతీదేవికి పెళ్లి అవ్వకుండా కర్ణుడు పుట్టాడు, కుంతీదేవికి పెళ్లి అవ్వకుండా కర్ణుడు ఎలా పుట్టాడని పెద్ద సభలు అడిగేస్తుంది వివేకానందని, మీ భారతదేశంలో పిల్లలు పుడతా ఉంటారని పుట్టాను అంటే ఏమన్నా అడిగింది భారతం ఇంకేం మంచి కనపడలేదు అప్పుడు వివేకానంద మమ్మకు కూడా పెళ్లి అవ్వలేదు, మమ్మకు కూడా పెళ్లి అవ్వకుండా నన్ను కన్నది, నన్ను కనేసి అది మమ్మ కూడా నన్ను అలాగే కని అక్కడ సముద్రంలో పడేసింది నన్ను, ఆ సముద్రంలో పడితే అమెరికా సముద్రంలో తేలా నీకు బుద్ధి చెప్పడానికి, నేను ఇక్కడ తేలాను ఎందుకంటే నీ నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కోటిని కోటి వేసేవాడిని ఈ సన్నాసం ఉండా కూడా కోటి ఉంటే నీకు ధర ఏం చేసాడంటే నేను కోటు నేను కోటి రైలు వెళ్తాను నిద్రలో ఉన్నాడు ఇదే కానీ కోటి ఏం చేసేయండి సన్నాసులు కూడా కోటి అంటే నేను చేయండి కోటి బయట పడేసాడు ఒక వీరేది మా అయితే ఏం చేస్తాయో నా కోటి పోయింది ఎవరు తీశారని అడుగుతాం మనం అయితే న్యాచురల్ గా ఆయన ఏం చేశాడంటండి ఇలా చూశాడండి ఇద్దరు ఉన్నారు కంపార్ట్మెంట్ లో భోగిలో బాక్సులు ఇద్దరు ఉన్నారు ఇంకెవాళ్ళు వీడే పడేసి ఉంటాడు కోటి ఊహించాడండి నేనేం చేశాను నెమ్మదిగా అండి ఆయన బూట్లు తీసి బయటపడేశాడు ఆయన ఆయన కొడుకున్నాడండి ఈయన వెనుకొచ్చేవాడు ఆయన దగ్గర వస్తున్నాడు మీరు బూట్లు తీసి ఆయన పడేశాడు పడేసి ఇంకో గంటకి ఆయనకి మీరుకు వచ్చింది వెనుకొచ్చాడు ఈయన నిద్ర వస్తున్నాడు అది నిజమైన నిద్ర దొంగ నిద్ర అండి ఈయన నిద్రపోతున్నాడు నిద్రపోతాడు ఏం చేశాను లేవకొచ్చాడు లేకపోతే ఏమయ్యా నా బూట్లు నా కోటి ఎక్కడుందో వెతికి తేవడం నీ బూట్లు వెళ్ళిపోయాయి నీ బూట్లు వెళ్ళిపోయి అక్కడ నా కోటి కనిపిస్తే కానీ నీ బూట్లు కనపడు వరం నట్టు బట్టలు చూడలేకనే చావను చెట్లు పుడుతున్నాయి చెట్లు పెరుగుతున్నాయి చెట్లు చస్తున్నాయి దూడ పుడుతున్నాయి దూడ పెరుగుతున్నాయి దూడ చస్తున్నాయి అలా నేను పుట్టలేదు మహత్తర కార్యాలు సాధించడానికి నేను లోపల పుట్టాను అది వరం నట్టు బట్టలు అనుమానం వచ్చింది ఏంటి ఇంత జబ్బు చేసింది నిజంగా జ్ఞాన గురువు లేకపోతే గురువు మీద అనుమానం వచ్చేసింది దానికి నిజంగా అవన్నీ గొప్ప స్థితి నీకు ఉందా లేదా నీ జ్ఞానం పొందాడలేదా అని గురువు మీద ఆయనకు అనుమానం వచ్చి సందేహం వచ్చేసింది అది వింటాడు వేరవుతుంది రామకృష్ణుడు అంటే ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడే రామకృష్ణుడు ఎవడైతే రాముడు ఎవడైతే కృష్ణుడు వాడు రామకృష్ణుడు చెప్పండి యుద్ధాలు చేయకుండా ఉపన్యాసాలు చెప్పకుండా కోట్లాది హృదయంలో సజీవంగా ఉన్నారు రామకృష్ణ వాళ్ళు ఆయుధాలు ఆయుధాలు చేతుడు పుచ్చుకున్నారు వాళ్ళు ఇంకా ఆయుధాలు అక్కర లేకుండా కోట్లాది మీద హృదయాన్ని జయించాడు ప్రేమించి కోట్లాది హృదయంలో సజీవంగా ఉన్నాడు సజీవంగా ఆయన జీవించున్నాడు అందరూ అంత కోట్లాది హృదయాలు ఆయన జీవించి ఉన్నాడు మరణించలేదు మనం మరణిస్తాం రామకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక శారద బాధించడానికి ప్రయత్నం చేసింది అసలు చేరద కనిపిస్తారు రామకృష్ణుడు. ఇంతకు మేము గాజులు తీస్తాం మరణం అంటే ఏమి ఒక గజులు నుంచి ఇంకో గజులు వెళ్తాం. ఈ రెండు జ్ఞాపకం ఒకటి కామన్ సెన్స్, రెండు ప్రాక్టికల్ సెన్స్. ఈ రెండు సెన్స్లు పెరగాలంటే మనిషికి నా మానవించి
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.